ఆధ్యాత్మిక జగత్తులో ఒక విశేషమైనటువంటి ప్రయోగం మనం చేస్తున్నాం, అది గుర్తుంచుకోండి. మనం చేస్తున్నటువంటి ప్రయోగము ప్రపంచంలో ఈనాటి వరకు ఎక్కడా జరగలేదు, రాబోయేటటువంటి రోజుల్లో జరుగుతుందో లేదో మనకు తెలియదు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం తయారు చేస్తున్నటువంటి గ్రూప్ ఆధ్యాత్మికత పేరుతో వేషాలు వేయకుండా ఉండేటటువంటి గ్రూప్. ఇది మొదట మనకి అర్థం అవ్వాలి. ఎందుకు ఆధ్యాత్మికత పేరుతో వేషాలు వేయనటువంటి గ్రూప్ అంటాను? చాలా మంది భక్తులు మా చేత గురువులు ఈ పని చేయిస్తున్నారు, గురువు ఏం చెప్తే అది జరుగుతోంది, ప్యూర్ వేషం అది. ఎందుకంటే గురువు చెప్పిందే నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు ఇలా ఉండవు. అర్జునుడే చేయలేకపోయాడు. అది ఎంత అద్భుతమైనటువంటి తపస్వి అర్జునుడు, ఇంద్రుడి అర్ధసింహాసనం పొందినటువంటి వ్యక్తి, ఊర్వశిని తల్లి అని పిలవగలిగినటువంటి వ్యక్తి, శివుడితో దెబ్బలాడి పాశుపతాస్త్రం తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అతనే గురువు చెప్పిన పని చేయలేకపోయాడు, పారిపోతానన్నాడు. మళ్ళా అతనికి బూస్టర్ డోస్ ఇచ్చి అంచేత ముందు ఈ వేషాలు మానాలి, లేకపోతే ఈ సంస్థల మీరు ఉండలేరు, పనిచేయలేరు, చాలా తీవ్రంగా కఠోరంగా కర్కశంగా ఉండబోతున్నాను, వేషాలు పనికిరావు, మీరు ఆ వేషాలని ఇతరులు రానివ్వకండి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు ఆ మాట అనే హక్కు లేదు. ఏ మాట అనే హక్కు లేదు? ఏ మాట అనకూడదు మీరు? గురువుల చెప్పిన పని నేను చేస్తున్నాను అనే మాట హక్కు లేదు మనకి. మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. నేను కూడా నేను ఆ మాట అంటలేదుగా, నేను ప్రయోగం చేస్తున్నాను అంటున్నాను తప్ప, గురువులు చెప్పింది నేను చదివాను, చదివిన తర్వాత నాకు అర్థమైనది దాని వెనకాతలు ఉన్నటువంటి లాజిక్ చెప్తూ సైన్స్ లో రీసెర్చ్ చేస్తారు కొత్త విషయానికి కదా. ఇదివరకు ఎవరు చేయనటువంటి విషయాన్ని సైన్స్ లో రీసెర్చ్ చేస్తారు, కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కనిపెట్టడానికి బేసిస్ ఏంటి అంటే ఇదివరకు ఉన్నటువంటి ఫౌండేషన్. థియరీ మారదు. అంచేత ఈ సమర్థ సద్గురు సంస్థాన యొక్క మొట్టమొదటి నియమం ఏంటి అంటే, మనం చేసుకుంటున్నాం తప్ప గురువులు మన చేత చేయించటం లేదు. ఆ వేషాలు వేయకండి ఎవరు కూడా, మనం అంత గొప్పవాళ్ళం కాదు. ఎందుకు పనికిరాని మన దగ్గరకు వచ్చి ఆయన శక్తి ఎందుకు వేస్ట్ చేసుకుంటాడు? ఆయన వేస్ట్ చేసుకోడు. రకరకాలైనటువంటి చెప్తూ ఉంటారు, మాస్టర్ నాకు అది కనిపిస్తోంది మాస్టర్, నాకు ఈ బాధలు ఉన్నాయి మాస్టర్, నేనేం చేసేది మాస్టర్, నేనేం చేయలేను. ఇదంటే అదంతా మీ భ్రమలు. భ్రమకి ఎవడో మందు వేయలేడు. వేదన ఉంటే మందు వేయగలడు, కానీ భ్రమకి మందు ఎవడు వేయగలడు. ఇంకట ఇది చాలా స్పష్టంగా మనం తయారు చేసేటటువంటి ప్యాంప్లెట్. 14వ తారీఖున రిలీజ్ చేయబోతున్నాను ఆ ప్యాంప్లెట్ నేను సమధు సద్గురు సంస్థ. అందులో ఈ పాయింట్స్ చాలా స్పష్టంగా చెప్పండి. ఎవడో ఆ మాట అన్నా, ఇది అన్ని సంస్థల్లో ఉంది. ఈ రోగం అన్ని సంస్థల్లో ఉంది, ముఖ్యంగా దత్తక్షేత్రంలో, దత్త సాంప్రదాయంలో ఈ రోగం చాలా ఎక్కువగా ఉంది. అది రోగమే. అది ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ, నీ కుటుంబ సమస్యలను నువ్వు పరిష్కరించుకోలేకపోతూ, నీ చదువు నువ్వు చదవలేకపోతూ, నువ్వు కరెక్ట్ గా జీవించలేకపోతూ, నిన్ను ఆ వెర్రివాడు ఎన్నుకున్నాడు అంటే మనం వెర్రివాడం అవ్వాలి, లేకపోతే ఆ గురువైన వెర్రివాడు అయి ఉండాలి నిన్ను ఎన్నుకోవడానికి. చేతకాని వాడిని ఎవడైనా ఎన్నుకుంటారా? నీకు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు ఎక్స్పీరియన్స్ కావాలంటాడు, ఇంటర్వ్యూ చేస్తాడు, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అడుగుతాడు, ప్లస్ టెస్ట్ చేస్తాడు. అప్పుడు నీకు ఆ పడిపంత ఉద్యోగం, క్లర్క్ ఉద్యోగం ఏదో ఇష్టం ఉంటే, గురువుల పని చేయటానికి కావలసినటువంటి ఉద్యోగం మీకు అంత ఈజీగా లభించదు. ఎవరికి లభిస్తుంది అది? నేను అన్ని వదిలేసి ఈ క్షణంలో పద అంటే రాగలిగేటటువంటి వాడికి లభిస్తుంది. ఉన్నావా మనం ఆ స్థితిలో? మీరున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఆ స్థితిలో లేను. అన్ని వదులుకుని పోయేటటువంటి మానసిక స్థితి నాకు లేదు. అంటే ఎప్పుడు కూడా మన వాళ్ల నోటిలోంచి ఈ మాట నాకు వినిపించకూడదు. మనము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకడు MBBS అది అంతా చదివేసిన తర్వాత నేను మందు ఇవ్వగలను అంటాడు. MBBS లో చేరగానే నువ్వు బ్రాకెట్స్ లో డాక్టర్వే, కానీ నువ్వు మందులు ఇవ్వవు, నేర్చుకుంటావు. మనం నేర్చుకుంటున్నాం గురువుకి ఉపయోగపడేటట్టు మారటానికి. ఎంతమంది గురువులకి, సమర్థ గురువులు అయినటువంటి వాళ్ళందరికీ. గురువులలో రెండు రకాలైనటువంటి గురువులు ఉంటారు. ఒకళ్ళు బోధ గురువులు, ఎక్స్ప్లెయిన్ చేయగలరంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కెమిస్ట్రీ ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు గురువు కంటే చాలా ఎత్తుగా ఎదిగిపోవచ్చు, అది బోధ గురువులు. రెండోది ఏంటి, సమర్థ గురువులు. సమర్థ గురువులు అంటే ఏంటంటే నీ చేయి పట్టుకుని నడిపించగలిగేటటువంటి వ్యక్తులు. కానీ సమర్థ గురువు శిష్యుడు నువ్వు అవలేవు, సమర్థ గురువు నిన్ను శిష్యుడుగా స్వీకరించాలి. నేను ఫలానా సమర్థ గురువు శిష్యుణ్ణి అనుకుంటే కుదరదు. నేను ఫలానా మెడికల్ కాలేజీలో జాయిన్ అయిపోతాను అంటే కుదరదు. కానీ నువ్వు ఏం చేయొచ్చు, ఫలానా మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వటానికి కావలసినటువంటి జ్ఞానం సంపాదించుకుని ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పరీక్ష పాస్ అవుతే మీరు ఆ అనుకున్నటువంటి సమర్థ గురువు యొక్క శిష్యుడుగా మారవచ్చు. ఇది చాలా స్పష్టంగా డీటెయిల్డ్ గా అందరూ కలిసి డిస్కస్ చేసుకుని నాకు సాయంత్రం చూపించాలి. ఎవరికి వాళ్ళు రాస్తే ఒప్పుకోను నేను. ఐ వాంట్ పీపుల్ టు కమ్ టుగెదర్. కలవలేని వాళ్ళు అసలు దేనికి పనికిరారు. రావణాసురుడు లాంటి వాడు గురువుకే కనుక దొరికింటే అసలు ప్రపంచం ఏమైపోయేది. కానీ వాడు విండుగా వాడు, అంచేత రావణాసురుడిని కూడా చంపుతాడు. అంత అద్భుతమైన సామర్థ్యం ఉన్నవాడిని కూడా. అంచేత మనకున్నటువంటి అనాకాణి సామర్థ్యం గురువులకి పెద్ద ఉపయోగం ఏం పడదు. కానీ ఒక నయాపైస విలువ చేసేటటువంటి ఒక కోటి మంది కలిశారనుకోండి, ఖచ్చితంగా గురువులకు ఉపయోగపడతారు వాళ్ళు. వాడి వ్యక్తిగత సామర్థ్యం ఒక రూపాయి కావచ్చు, కానీ కోటి మంది కలిస్తే మరి గురువు కోటి రూపాయలు పని చేసుకోగలడు. కానీ కలవాలిగా. ఈ పాయింట్స్ అర్థం చేసుకోండి. మీరు డిస్కస్ చేసుకుని నాకు సాయంత్రానికి ప్యాంప్లెట్ రావాలి. ఇది సమర్థ సద్గురు సంస్థ ఉద్దేశాలు. ఇంచేత వింటం కాదు, నేర్చుకోండి. మీరు అన్నిటికంటే సమర్థ గురువు యొక్క శిష్యులుగా, సమర్థ గురువు యొక్క రక్షణలో మీరు వెళ్ళాలి అంటే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మీకు గురువు తప్ప ఇంకెవాళ్ళ మీద ప్రేమ ఉండకూడదు, అభిమానం ఉండకూడదు. మీరు మారాలి. అలా మారగలిగిన వాళ్ళకి సంస్థ తప్ప, కబుర్లు చెప్పే వాళ్ళకి మాత్రం కాదు. కబుర్లు చెప్పగలిగే వాళ్ళకి కావలసినంత మంది గురువులు ఆల్రెడీ బయట బజార్లో ఉన్నారు. మీరు సిద్ధిసాయి గుడికి వెళ్ళిపోతే మీరు ఎన్ని కబుర్లైనా చెప్పుకోండి, ఎన్ని చెత్త భజనలైనా చేసుకోండి, పాపం ఆయన భరిస్తాడు మిమ్మల్ని. నేను ఆయన సామర్థ్యాన్ని కించపరచకండే, మిమ్మల్ని కించపరుస్తున్నాను నేను. అర్థమైంది కదా. అంతే అక్కడికి ఇక్కడ రావక్కర్లే. మీరు ఇక్కడ సమర్థ గురువుల యొక్క శిష్యులుగా మారటానికి దమ్ముంటే రండి. ఆహ్వానం మీరు 13th నైట్కి రెడీ అవ్వాలి. ఇది చూసుకోండి కాస్త అందరూ కలిసి. మళ్ళా మాతో ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడరు, మీరే వచ్చి కూర్చుని డిస్కస్ చేసుకోవాలి. అక్కడ డిస్కషన్ పేరుతో దెబ్బలాటలు యుద్ధాలు తెచ్చుకోవద్దు. ఇది మీకు టెస్ట్ అనమాట. అసలు మీరు ఎంత కలవగలరు. ఇంచేత ఈ సమర్థ సద్గురు సంస్థ అని పేరుతో సమర్థ గురువు యొక్క శిష్యులుగా మారేటటువంటి అర్హత మనం సంపాదించుకుంటున్నాం. మన ప్రయత్నం అంటే. ఇంచేత శిష్యుడిగా మారిపోయిన తర్వాత మన జీవితం యొక్క బాధ్యత గురువుది. అంచేత గురువు నెత్తి మీద పడి మా అమ్మాయికి పెళ్లి అవటం లేదండి, మా అబ్బాయికి ఉద్యోగం అవటం లేదండి, నాకు ఈ రోగం ఉందండి, ఫలానా వాడికి ఆ రోగం ఉందండి అనే వేషాలు వేయొద్దు. గురువు దగ్గరికి అందుకు వెళ్ళటంలే మనం. అలా అడుక్కునే తెలుసుకుంటే సిద్ధిస్థాయి మందిరానికి వెళ్ళిపోయి అడుక్కోండి, హాయిగా బిత్తం వేస్తాడు. ఆయన వేస్తాను ముర్రో అంటున్నాడుగా. ఆయన కాదనలేదు కదా. శ్రీరామ్ శర్మ ఆచార్య అయితే నేను స్పెషల్ గా సాధన చేసి ఒక ఎవరిని పెట్టాడు చదివారా ఆయన ఆత్మ కదా. ఎవరిని పెట్టాడు? ఒక వీరభద్రుణ్ణి కేవలం మీకు తాయిలాలు పంచిపెట్టడానికి పెట్టాను అన్నాడు ఆయన. కొండెక్కడికి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ సీరియస్నెస్ కావాలి తప్ప ఆశామాషిగా చేస్తున్నారు మీరు. ఈ ఆశామాషిగా ఇంకా చేయనివ్వను నేను. ఎందుకంటే నేను కూడా ఆశామాషిగానే పెట్టాను నేను, కానీ నేను రిజైన్ చేశాను. నేను రిజైన్ చేశాక 24 అవర్స్ నా జీవితం గురువులకు అంకితం అయిపోతుంది. వాళ్ళు ఇంత ఖాళీగా కూర్చునే టైం లేదు. మీరు అది గుర్తుంచుకోండి. మీరు ఆ సీరియస్నెస్ తెచ్చుకోవాలి. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. 24 అవర్స్ గురువుల యొక్క ప్రణాళికకి అనుగుణ్యంగా మీ జీవితం నడవాలి తప్ప నా కుటుంబ సమస్యలు నా సమస్యలు అది అనుకునేటానికి సమర్థ సద్గురు సంస్థను పెట్టబడలేదు. చాలా స్పష్టంగా ఈ గీత గీయండి. కానీ ఏంటంటే మీరు ఏ మాత్రమే ఇంట్రెస్ట్ చూపించినా డైరెక్ట్ గా గురువుల యొక్క ఏదో ఒక గురువు యొక్క శిష్యుడిగా నువ్వు మారుతావు. కానీ మారాక ఇంకా నీ జీవితం అంటూ ఏమి ఉండదు. అది గుర్తుంచుకోండి. మీ వ్యక్తిగత జీవితం ఇంకా ఉండదు. శీలా శర్మ ఆచార్య 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. 4 పిల్లలు ఉన్నారు. ఆయన అల్లుడు ఉన్నాడు, కూతురుంది, పెద్ద విశాలమైనటువంటి సంస్థ ఉంది. కానీ దానికోసం ఆయన ఏం చేయలే. గురువు చెప్పాడు, చేశాడు. మరి గురువు అలా చెప్పాడు ఆయనకి. ఇందాక శివానంద మహారాజు గారిది ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి అంత దగ్గరగా ఉన్నాడని నాకు తెలియలేదు. ఆమె అనుగ్రహం. గురువులు ఎలా అనుగ్రహిస్తారు. ఇంకా ఎప్పుడు వైజాగ్ వెళ్తా ఎప్పుడు దర్శనం చేసుకోవటానికి. ఆయనకి పెళ్లి చేశాడు సత్యసాయిబాబా, పెళ్లి చేశాడు 460 సంవత్సరాలు ఎంతో కరెక్ట్ గా నాకు ఇప్పుడు గుర్తులేదు. అంతేనా? ఏంది 400 అంటే ఏముంది, 500 అంటే ఏముంది, అక్కడ 100లోనే ఉంది తప్ప అదే మళ్ళాగా 50 ఏళ్ళు వచ్చాయా అమ్మాయా పర్వాలేదు, ఇంకా హార్ట్ అటాక్ వస్తుంది. 60 ఏళ్ళు వచ్చిందా పోయాడా పర్వాలేదు, ముసలాడు అయిపోయాడు కదా, 60 ఏళ్ళు వచ్చాయి కదా పోయాడు, అలా ఏం లేదు అక్కడ. అది ఆయనకి సత్యసాయిబాబా మొన్న 90లోనూ 91లోనూ పెళ్లి చేశాడు. పెళ్లి చేశాక ఆయన గురు సప్తాహాలు అవి నిర్వచిస్తూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ విగ్రహాలు చేసి ఇచ్చేస్తాడు, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా, లెక్కలేదు దానికి. అటువంటి వ్యక్తి వాళ్ళ పాపకి పాలు కావాలి అంటే 10 రూపాయలు లేవుట చేతిలో. పెళ్లి చేసింది ఎవరు? సత్యసాయిబాబా. ఆయన ఎవడు? అర్థమవుతుంది కదా. అటువంటి వ్యక్తికి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ అమ్మాయికి పాలు కావాలి అంటే లేవు పాలు. అప్పుడు ఏం చేశాట ఈయన? లంపలు వేసుకుని చెప్పాడు ఆయన. ఒక సిల్వర్ డాలర్ సృష్టించట. పాప కోసమే కదా దత్తప్రభు ఏమంటాడు అని సృష్టించి భార్యకిచ్చి పాలు తెచ్చుకో అన్నట్ట. సరే తీసుకొచ్చింది, పాలు తాగి పాప పైకెక్కింది నాన్న మీదకి. సాచి ఒక గుద్దు గుద్దుతే ముక్కులోంచి నిద్ర గారింది. కానీ దత్తప్రభు వార్నింగ్ ఇచ్చాడు, నీ కోసము ముందు మీరు మీకోసం అడగటం మానుకునే దమ్ము తెచ్చుకోండి. నేను అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాను. నేను అనవసరమైనటువంటి రష నాకు అక్కర్లే. కానీ క్లాసులో మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు డాక్టర్ అవుదామని. స్టూడెంట్ కి తలనొప్పి వచ్చింది. మరి మందు వేయాలా అక్కర్లేదా డాక్టర్? వేస్తాడు టీచర్ డాక్టర్. ఇంకా మీకు తలనొప్పులు అవి ఏమైనా ఉంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అవధూత స్వామి యొక్క జీవితంలో పాలు లేకపోతే. ఇంకా సమస్యలు ఉండవని అంటలే, సమస్యలుంటే అడగకూడదని అంటలే. కానీ సమస్యలు సాల్వ్ అవటం కోసం మాత్రం ఇక్కడికి రావద్దు. తేడా అర్థమైందా? ఇక తేడా చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మీరు అడగొద్దు అన్నారు కదా మాస్టర్, మీకు అర్థం కాలే నేను చెప్పింది, అడగొద్దని ఎక్కడన్నా నేను, దానికోసం ఇక్కడికి రావద్దు అన్నారు. తేడా లేని ఇంటికి ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీకు తల తిరగటం మొదలెట్టింది, పో అంటానా? తల తిరిగేవాడిని ఇక్కడ వద్దని. తల తిరిగితే దానికి కావాల్సిన మంది ఏదో వేస్తాం. కొంతమందికి ఆరోగ్యం బాగుండకపోతే నేను రమ్మని చెప్పా. చెప్పిన వాళ్ళని ఏమన్నా నేను ఏమన్నా? ఈయనంత వరకు క్లాసులో కూర్చో, బాగుండకపోతే పక్కకెళ్ళు, నువ్వు చెప్పు నాకు, నాకు ఇది బాధగా ఉంది, నాకెలా తెలుస్తుంది, నేనేం సర్వజ్ఞుని కాదు. ఇంచేత మీ బాధలు దాచుకోవాల్సిన అవసరం లేదు. మీరు అది అర్థం చేసుకోండి, చాలా స్పష్టంగా పాంప్లెట్ లో రాయండి. ప్లస్ ఇక్కడ మీ బాధలు నయం కాకపోతే గ్యారంటీగా ఏ గురువు మీ బాధల్ని నయం చేయలేడు. ఇంచేత ఆ ట్రెడిషన్ ఒకటే, ఒక కెమిస్ట్రీ లెక్చరర్ నీకు ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే గ్యారంటీగా కెమిస్ట్రీకి సంబంధించినట్టు ఆ ప్రాబ్లం రెండో లెక్చరర్ కూడా సాల్వ్ చేయలేడు. డిస్ప్రింట్ ఏదో ఉంటుంది ప్రాబ్లమ్స్ లో, చాలా సార్లు మేము బుర్ర బదర కొట్టుకుని అవస్థ పడతాం, చివరికి మాకు అర్థం ఏమవుతుందంటే ఏదో అంకె తప్పుబడిందని. అర్థమైందా ఏం చెప్తున్నాను? అవగాహన అవుతుంది కదా. ఇంచేత మీ సమస్యలకి నివారణ దొరకదు అనలేదు నేను, కానీ మీ సమస్యల నివారణకి మాత్రమే ఇక్కడికి రావద్దు. చాలా అర్థమైంది కదా, సమస్యలు ఉండకుండా అసలు మానవ జీవితమే ఉండదు. ఆ తేడా చాలా స్పష్టంగా రాయండి. మీరు ఏంటి, మీరు అంకితం అయిపోవాలి గురు ప్రణాళికకు, విశ్వ ప్రణాళికకు. దాంట్లో భాగంగా కుటుంబ నిర్వహణకి కావలసినటువంటి పరిస్థితులు గురువులు ఏర్పరచకపోతే అర్థం ఏంటంటే మన కర్మ అలా ఉందన్నమాట, కర్మ పోతోంది. మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా అంతే జరుగుతుంది. ఇంకా ఇది క్లియర్ గా ఉంది కదా సమర్థ సద్గురు సంస్థల్లో. రెండోది ఏం గుర్తుంచుకోవాలి, మీరు మీ దగ్గరికి ఏ గురువు వచ్చి మీరు నాకు ఈ పని చేసి పెట్టు అని అన్నాడు, మీరు ఆ భ్రమలోంచి బయటపడాలి. మీకు దర్శనాలైనా ఏవైనా కూడా పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, భూత ప్రేత పిశాచాలు ఆవహించవచ్చు, లేకపోతే గురువులు ఆవహించవచ్చు. ఎవరు ఆవహించినా అది తప్పే, అది అర్థం చేసుకోండి. దాన్ని చూసి వదిలేసుకోండి తప్ప. ఓ రాముడు ఓ కృష్ణుడు వచ్చి మీ చేత ఈ పని చేయండి అని మాత్రం చెప్పడు, మీ ద్వారా ఆయన చేయడు. మీ ద్వారా ఎవరికో ఏదో మెసేజ్ అందజేయాల్సినటువంటి కర్మ వాళ్ళకి లేదు. అర్థమవుతుంది కదా, ఎవరికో ఏదో చెప్పదలుచుకుంటే డైరెక్ట్ గా వాడికే చెప్తాడు. వాడికెవడికో నీ ద్వారా చెప్పించేటటువంటి పరిస్థితులు రావు, వచ్చినా అది మన అపోహ మాత్రమే. ఇంచేత మన జీవితం మనకి చెప్తోంది ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాన్ని వదులుకోలేనటువంటి, ఏ విధమైనటువంటి బాధ్యతలను వదులుకోలేనటువంటి, ఏ విధమైనటువంటి మోహాన్ని వదులుకోలేనటువంటి వాడిని గురువులు ఎలా ఉపయోగించుకుంటారు? హత్య కేసులు ఇరుక్కుపోయి జైల్లో ఉన్నటువంటి వాడిని నాకు ఫలానా ఈ పని చేసి పెట్టాను అడిగామనుకో, వాడు ఎప్పుడు చేయాలి ఆ పని? నెక్స్ట్ బస్సులో చేయాలి. వాడు గురు శిక్ష పడిపోయింది కదా, జైల్లో ఉన్నాడు. నువ్వు వెళ్లి వాడిని అడిగావు నాకు ఈ పని చేసి పెట్టు అని, ఎప్పుడు చేస్తాడు వాడు? బెటర్ లక్. అంచేత ఈ మనస్సు చాలా వేషాలు వేస్తుంది, మనం ఏదో చేసేస్తున్నాం, మనం ఏదో గొప్పవాళ్ళం కాబోదు. కానీ ఖచ్చితంగా మనం చాలా అదృష్టవంతులం ఇక్కడ కలిసాం. ఎందుకు కలిసాం అంటే సమర్థ సద్గురువులకి మనము సర్వస్వము అర్పించుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి తెచ్చుకోండి అని చెప్పబడుతున్నటువంటి చోట వచ్చారు అంటే అర్థం ఏంటి? యూ డిజర్వ్ ఇట్. నీకు అర్హత ఉండకపోతే ఇక్కడికి వచ్చి విండ్రు కదా ఈ మాటలు. అర్హత ఉంది, ఇంటర్మీడియట్ చదివిన ప్రతి వాడికి కూడా ఇంజనీర్ అవటానికో డాక్టర్ అవటానికో అర్హత ఉంది. అవుతాడా? మధ్యలో ఎన్ని అడ్డంకులు, అసలు ముందు ఇంటర్మీడియటే పాస్ కాడు. చాలా కోరికతో ఇంటర్మీడియట్కి వచ్చి చాలా చాలా కబుర్లు చెప్తాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు. మనం అలాగే జరుగుతుందేమో, జాగ్రత్త. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నామో మనం, 20 ఏళ్ల బట్టి మనం ఈ ప్రయత్నాలలో ఉన్నాం మనం కదా. లైన్లో పడలేకపోతున్నాం, ఇప్పుడైనా ఖచ్చితంగా లైన్లో పడండి. ఈ లైన్లో పడటానికి మనం ఎన్నుకునేటటువంటి ఏకైక మార్గము పతంజలి యోగ సూత్రాలు. ఇంకోటే మనం ముట్టుకో, మనం అది కూడా గుర్తుంచుకోండి. సిలబస్ కూడా పతంజలి యోగ సూత్రాలు తప్ప ఇంకో వేపుకి మనం వెళ్ళాం. అంచేత నేను ఇక్కడ మిమ్మల్ని రిపీటెడ్ గా అడుగుతున్నాను, మీరు పతంజలి యోగ సూత్రాలు కంటతా పట్టేయండి. కానీ పతంజలి యోగ సూత్రాలు కంటతా పట్టిన తర్వాత మీకు ఎనాటమీ మీద పరిపూర్ణమైనటువంటి, శరీర విజ్ఞానం మీద పరిపూర్ణమైనటువంటి కంట్రోల్ రావాలి. ఇది ఇంకా మీ అంతటి మీరు అవస్థపడి నేర్చుకోవాలి. ఇక్కడ కూడా నేను ట్రై చేస్తున్నా క్లాసెస్ పెట్టడానికి, కానీ మీరు నేర్చుకుని ఇతరులకు చెప్పండి. ఇదంతా నేను ఒక్కడిని చెప్పలేను కదా, ఇప్పుడు ఎలాంటిది నేను ఎక్కడి నుంచి చెప్పగలను, అంత టైం లేదు కదా, ఎలాంటిది చెప్పాలి అంటే నేను మీతో చెప్పలేను. అంటే ఇదంతా కూడా మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మీరు చదువుకుని ఎనాటమీ చెప్పగలిగేటటువంటి డాక్టర్లు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ మన పరివారంలో 5 డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చెప్పటానికి, కానీ సరిపోదు, 5 ఏం సరిపోతారు మనకి. చేత మీరు ఎనాటమీ బాగా నేర్చుకోవాలి. శారీరకోపనిషదని బ్రహ్మసూత్రాలలో శంకరాచార్యుల వారు రాసినటువంటి కమెంటరీకి ఆయన పేరు పెట్టింది ఏంటి అంటే శారీరకోపనిషత్ అని, శరీర నిర్మాణ శాస్త్రము అని. అంచేత శరీర నిర్మాణ శాస్త్రము తెలియనటువంటి వాడు యోగి కాలేడు. మనము సమర్థ సద్గురువులకి అనుచరులుగా మారాలి అంటే ముందు మీరు పర్ఫెక్ట్ యోగి అవ్వాలి. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగి అవుతేనే గురువులకు ఉపయోగపడతావు. మిగతా 3 గురువులకు ఉపయోగపడరు. తపస్సు ఉపయోగపడ్డు, రావణాసురుడు పెద్ద తపస్వి, రావణాసురుడు కంటే మించిన తపస్సు ఎవడూ లేడు. వాల్మీకి లాంటి మహర్షి చెప్పాడు, నభూతో నభవిష్యతి, మళ్లీ రావణాసురుడు లాంటి వ్యక్తి రాడు. కానీ ఏ లాభం వాడు వచ్చి, ఎవ్వడికి ఉపయోగపడలేదు వాడు. రావణాసురుడే ఉపయోగపడకపోతే మనమే ఉపయోగపడతాం. కానీ కరెక్ట్ గా ఏ పని చెయ్యాలో తెలిస్తే ఉడత కూడా ఉపయోగపడుతుంది. ఏ పని చేయాలో తెలిస్తే, నీకు నచ్చిన పని కాదు, అందుకు నేను మొదటి నుంచి చెప్తాను, నీకు నచ్చింది కనుక అది కరెక్ట్ అవ్వదు. రాముడి యొక్క పని చేయటానికి ఉడత హెల్ప్ చేయగలిగింది. ఇంచేత ఇసుక మూసుకు రావాలి అంటే చేతులు కాళ్ళు ఏమీ లేవు, సముద్రంలో దూకేది, ఇసుక మీద పొరలేది, వెళ్లేది చేతు బంధనం దగ్గరికి, ఒళ్ళు జాడించుకునేది. అలా ఉపయోగపడండి గురువులకి. మీరు మీకేదో నచ్చింది, మీరేదో పారాయణ చేసిస్తున్నారు, అది గురువులకు ఉపయోగపడుతుందో లేదో మీకు ఎట్లా తెలుసు? మీకోసం చేసుకుంటున్నారు మీరు. ఆ తేడా బాగా అవగాహన చేసుకుని రాయండి. ఆ తపన మీరు రాసిన ప్యాంప్లెట్ లో కనిపించాలి. అర్థమవుతుంది కదా? సరెండర్ యువర్ సెల్ఫ్. మొత్తము మిమ్మల్ని మీరు గురువులకి అప్పజెప్పేశాం బాబు, నన్ను మలుచు. అవధూతల్నే మలుస్తున్నారు. ఇంకా శివానంద మహారాజునే మలవాల్సి వస్తుంది. ఈయన వెళ్లే ఇంకో గురువు దగ్గరికి వెళ్లి నేను పెళ్లి చేసుకోనని మొరాయించట్టు, ఈయన ముట్టిగా లేచట్టు. ఆయన ఇక్కడ గురువు చెప్పింది వినరు. గురువు వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది గురువు చేత చెప్పించడానికి ప్రణాళిక వేస్తారు. అంత మూర్ఖుడేం కాదు గురువు, కానీ భరిస్తాడు అంతే. ఎందుకు భరిస్తాడు అంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఎందుకు భరిస్తున్నాం? అంతకంటే గొప్పవాళ్ళు ఏం కాదు మనం. మీరు అవగాహన రావాలి మనకి. ఈ అన్ని రకాలు ఇది మళ్లీ విని జాగ్రత్తగా ప్యాంప్లెట్ తయారు చేయండి. చదివే వాళ్ళకి దమ్మున్నవాడవుతే వచ్చేయాలి మన వైపుకి, దమ్ము లేని వాడవుతే పారిపోవాలి. రెండు జరగాలి. దమ్ముంటే ఇంకంతే, ఇంక ఉంటాడు, ఎక్కడ పోతాడు? కొట్టినా తిట్టినా రక్కినా. దమ్ము లేనివాడు ఓరి నాయన ఇక్కడ వాయించేస్తారు కాబోదని పారిపోవాలి. అది నాకు కావాల్సినటువంటి విషయం. అది ఇంతకీ ఒక్క లైన్ లో చెప్పాలి అంటే ఏంటి అంటే, గురువుల చేతిలో పనిముట్టుగా మారటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనము ప్రస్తుతం పనిముట్టులము కాదు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా ఆ భ్రమలో ఉండకండి. మీరు కాదు పనిముట్లు. మీ శరీరమే మీ కంట్రోల్లో లేదు, మీ ఆలోచనలే మీ కంట్రోల్లో లేదు, మీ కోరికలే మీ కంట్రోల్లో లేవు, మీరేం పనిముట్టుగా ఉంటారు? అర్థమవుతుందా? నిన్న రాత్రి చెప్పినటువంటి క్లాసు దీన్ని దోహదం చేసుకోండి. మీ శరీరమే మీరు చెప్పినట్టు వింటలే, ఇంకా మీరేం చేస్తారు గురువుల యొక్క పని? మేఘనాథుని చంపాలి అంటే, ఇంద్రజిత్తుని చంపాలి అనుకుంటే ఎన్నేళ్లు మెలకుగా ఉండాలి తెలుసా కదా? 14. అంచేత వాడిని చంపటానికి 14 ముందు లక్ష్మణ స్వామి మెలకుగా ఉన్నాడు. ఇంచేత ఆ తీవ్రత అర్థం చేసుకోండి. అంత ఈజీగా మీ శరీరం కానీ, మీ ఇంద్రియాలు కానీ, మీ మనస్సు కానీ మీ నిగ్రహంలో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గురువులకి పనికి పడరాదు. మరొకటి ఏం చేయాలి? పారిపోవాలా మాస్టారు? మీరు పారిపోవద్దు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని ఆచరణ చేసుకుంటే ఖచ్చితంగా 2-3 సంవత్సరాలలో గురువులకి తగిన పని ముట్టుగా మారుతారు. ఇంకా మీ జీవితం అదే అవ్వాలి. మీ ఉద్యోగాలు కానీ, మీ పెళ్ళాం పిల్లలు కానీ, నీ భర్తలు కానీ భార్యలు కానీ ఆడబడుతులు కానీ ఎవరితోనూ మీకు ఇంకా సంబంధం ఉండదు. గురువుల పని సాధన, అందులో భాగంగానే మీరు పుట్టారు, అది గుర్తుంచుకోండి. అదేగా ఇప్పుడంతా ఉదాహరణ చెప్పి చెప్తున్నది, లారీ మాస్టర్ కూడా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలున్నారు, పిల్లలకి తిండి పెట్టలేకపోతే ట్యూషన్స్ చెప్పాడు. మీరేం చేస్తున్నారు? మీరు అసలు ఏమీ చేయటం లే, కానీ ఒక అద్భుతమైనటువంటి భ్రాంతిలో జీవిస్తున్నాం మనం. ఆ భ్రాంతి పోకపోతే నాశనం అయిపోతారు. ఇదంటే ఇంత స్పష్టంగా చెప్తే దమ్మున్న వాళ్ళు ఎవరు నాకు కనిపించటం లేదు. ఏ గురుస్థానంలో కూడా నవ్వి ఊరుకుంటున్నారు. చివరికి నేను అనుకున్నాను, వాళ్ళెవరు చెప్పటం లేదు అనుకుని నేను ఎందుకు బాధపడాలి, నేను తిడతా, నేను చెప్తా ఏం కావాలో, ఇది జరగాలి అని. వింటే వింటారు, వినకపోతే ఏదే చేసే సదాకు. అంచేత పరిపూర్ణంగా నేను చెప్పింది ఏంటి, మీకు మీ కుటుంబ సమస్యలు, మీ కుటుంబ బాధ్యతలు రోజుకి 20 గంటలు మీరు నిర్వర్తించుకోండి. 20 గంటల పాటు మీరు గురువుల గురించి ఆలోచించకండి. 4 గంటలు కుటుంబాన్ని మర్చిపోండి. ఈ గీతలు క్లియర్ కట్ గా ఉండాలి. అంతే, మీరేం పారిపోక్కర్లే, ఏం చేయక్కర్లే, పారిపోయి ఎక్కడికి వెళ్ళలేరు. మీరు ఏదైనా మీరు గురువులకి తగినట్టు మీరు మనస్సు శరీరాన్ని కోరికల్ని మలుచుకోనంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా. అంచేత ఎక్కడున్నారో అక్కడ నుంచి మొదలెట్టండి. మీరు అది గురువులు చెప్పేది అంశదానము, సమయదానము, ప్రతిభాదానము. అంటే నువ్వు ఉన్న చోట మొదలెట్టు, ఎక్కడికో వెళ్ళిపోతాను నేను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటావు, కానీ మారితే ఇక్కడే నువ్వు గురువుకి శిష్యుడిగా అవుతావు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకి 4 గంటల కంటే ఎక్కువ ఇవ్వక్కర్లేదు. ఇమ్మీడియట్ గా మీలో రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? బయటకు వెళ్ళిన తర్వాత 4 గంటల కంటే ఎక్కువ ఇవ్వద్దన్నారు మాస్టారు. మీ భ్రమలు అలా పనిచేస్తాయి. 24 గంటలు ఇవ్వచ్చా గురువులకి? ఇవ్వకూడదా? ఇవ్వమనేగా నేను ముట్టుకునేది, ఇవ్వలేరు కనుక మీరు దద్దమ్మలం కనుక మనం చేతకాని వాళ్ళం కనుక మాక్సిమం 4 అవర్స్ అన్నాం అన్నది అర్థం అవ్వాలి మీకు. కానీ మీరు ఏం అర్థం చేసుకుంటారు కూడా నేను స్పష్టంగా చెప్పాను కదా. ఇంత చెప్పినా మీరు ఇదే తప్పు చేస్తారు బయటకు వెళ్ళాక. నేనేం చెప్పానంటే మనం చేతకాని వాళ్ళము, మన కోరికలు చంపుకోలేము, గురువుల చేతిలో పనిముట్టుగా మారలేము కనుక నీ జీవితంలో రోజుకి 4 గంటలు గురువుకి మాక్సిమము మినిమం 2 అవర్స్ ఇయ్యన్నా. మాక్సిమం 4 అవర్స్ అన్నాడు కదా, అంటే ఇంకెవ్వగలనే ఇవ్వడు వాడు. వాడు అసలు గురువుకి ఎప్పుడూ పనికిరాడు, వాడు ముందే తీసి పారేస్తారు వాడిని. అంచేత మీరు ఆలోచన విధానాన్ని సవరించుకోండి. ఈ రోగాలు అందరిలోనూ ఉన్నాయి, అందరిలోనూ ఈ రోగాలు ఉన్నాయి. నాకు కూడా ఉందేమో తెలీదు, అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉంటాను తప్పు చేశాను. కలిసి వెళ్తాం అంతే, అర్థమైంది కదా. అంచేత మీకు దమ్ముండి ఇవ్వగలిగితే మొత్తం ఇచ్చేసేయండి. అవడొద్దన్నాడు, కానీ ఎక్కడున్నారో అక్కడ. లారీ మాషయ పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోలేదు. రామకృష్ణ పరమహంస పెళ్ళాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోలే. శీలా శర్మ ఆచార్య భార్యాభర్తలు పిల్లలు వాళ్ళని అందరినీ వదిలేసి వాళ్ళకి చదివి చెప్పించకుండా ఎక్కడికి పారిపోలే. మీరు ఎక్కడికి పారిపోకండి, కానీ ప్రాముఖ్యత మారాలి. ఆ పనుల కంటే ఈ పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పనులకి సెలవు పెట్టడం బదులు ఈ పనులకి సెలవు పెట్టడం నేర్చుకోండి. మాకు టైం లేదు కనుక ఇక్కడికి రాలేమంటారు, ఆఫీస్ పనికొస్తే చచ్చినట్టు కుక్కల్లాగా వెళ్తారు. మరి ఆ మానసిక స్థితి మారాలి. ఏదో ఎవరింటికో పెళ్లికో ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటే మీరు అన్ని చేసుకుని వెళ్ళగలరు, ఇక్కడికి రావాలంటే మాత్రం మీకు చాలా పనులు వస్తాయి. ఆ వేషాలు పోవాలి, ఖచ్చితంగా ఆ వేషాలు పోవాలి. చాలా దూరం అండి మాస్టారు అంటే మాకు. అవునమ్మా దూరం అంటాను, కానీ ఇంజనీరింగ్ చదవాలంటే 36 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు రోజుకి వెళ్ళొస్తాను. ఏం గాబరాలే, రోజు పొద్దున్న సాయంత్రం. వేషాలు ఎలా ఉన్నాయో తెలుసా? మీ యొక్క గురువు మీద ఉన్న భక్తి ఇంకా ఆ భక్తి ఇలా ఏడుస్తున్నప్పుడు మీరు అనవసరంగా మిమ్మల్ని చాలా గొప్పవాళ్ళు అనుకోవద్దు. ఇచ్చే అంటే మీకు ఒక అపోహ వచ్చేస్తుంది సమర్థ సద్గురు సంస్థానంటే. కానీ ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ మీకుంది, ఇది వినగలుగుతున్నారు కదా. ఇలాంటి ఒక సంస్థ ఏర్పడుతోంది అని తెలిసింది కదా, అది మీ అదృష్టమే. ఈ బ్యాక్గ్రౌండ్ మనసులో ఉంచుకుని చాలా స్పష్టంగా రాసుకున్న తర్వాత ఒక పతంజలి యోగ సూత్రాలలో ఒక శ్లోకం చూసుకోండి. సాధనా మార్గంలో ఏం చెప్తాడు అక్కడ, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాని, క్రియాయోగ. అంచేత మూడు రకాలైనటువంటి గ్రూప్స్ నేను అనౌన్స్ చేయబోతున్నాను 14వ తారీఖున. మొట్టమొదట ఏదేంటి అంటే గురు పాదుక పీఠము, లేకపోతే గురు పాదుకల స్థాపన. ఎవరి కుటుంబంలో అయినా మీరు గురు పాదుకల్ని స్థాపించుకోవచ్చు. దాన్ని ఈశ్వర ప్రణిధానము అంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఈ గురు పాదుకలు వాళ్ళ ఇళ్లలో స్థాపన చేసుకునేటటువంటి వాళ్ళు గ్యారంటీగా చేయవలసింది ఏంటి అంటే, సిద్ధిసాయి చరిత్ర పారాయణ కానీ గురుగీత పారాయణ కానీ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళ ఆజన్మాంతమే అది, మేము మానేస్తాను అంటే కుదరదు. ఆ స్థాపన వాళ్ళ ఇంట్లో చేసుకున్న తర్వాత ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, సిద్ధిసాయి చరిత్ర ఆర్ గురుగీత ఆర్ మీకు నచ్చిన ఇంకో గురువు, మూడు. ఈ మూడు సైక్లిక్ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు, ఏదో విధంగా అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. ఇంచేత వీళ్ల పని ఏంటి అంటే, శుద్ధి సాయి చరిత్ర, శ్రీ గురు గీత, ఇంకొక గురువు యొక్క చరిత్ర ప్రపంచానికి నిరంతరము అందజేస్తూ ఉండాలి జీవితాంతం. ఆ దీక్ష తీసుకోగలిగే వాళ్లే ఈ దీక్షకి నన్ను పిలవండి. గురుపాదుక అర్థం అర్థమైంది కదా, గురుపాదుక స్థితి అర్థమైంది కదా. దీనికి ఏం గ్రూప్ అని పేరు పెడతారో మనం తర్వాత చూద్దాం. కానీ ఈ గ్రూప్ పతంజలి యోగ సూత్రాలలో ఏ గ్రూప్ అనమాట, ఈశ్వర ప్రణిధానానికి జరిగినటువంటి గ్రూప్. అక్కడ సరెండరే కరిశ్రే వచనంతో. ఇంకా సాయితత్వం అనమాట, ఇంకా సాయితత్వం ఉన్నప్పుడు ఆయన ఏ మంత్రము చెప్పలేదు, ఏ సాధనలు చేసుకోమనలేదు. కానీ ఏంటి, నిరంతరము మన దృష్టి గురువు మీద ఉండాలి. నకిలీ గురువుల వల్ల పడిపోతారు. ఆ గురువు ఎంత పేరున్న వాడైనా కావచ్చు, దానికి సేఫ్టీ వాళ్ళు ఏంటి అంటే, సిద్ధిసాయి చరిత్ర, గురుగీత, సేఫ్టీ వాళ్ళు గ్యారంటీగా మీరు రక్షింపబడతారు. అసలు సాయి అవతారం వచ్చింది అందుకు, ఈ నకిలీ గురువుల బాధ నుంచి తప్పించుకోవటానికి. మీరు ఎందుకునే ఒక గురువు, వాడు నకిలీ గురువా అనే అనుమానం మీకు రావక్కర్లే. ఆయన నకిలీ గురువు అవుతే సాయి ఎప్పుడో గెంటేస్తాడు అని మీరు పెట్టుకున్నా వాడు ఉండడు. అంచేత మళ్ళీ మీరు గురువును అంచనా వేయటానికి ట్రై చేయకండి. అందుకు చెప్పింది ఇది, మీకు ఏదో గురువు నచ్చాడు ఓకే, ఆ గురువు చరిత్ర కూడా మీరు పారాయణ చేయండి. మాకు ఇంకే గురువు లేరండి, ఈ రెండు చాలు, సాయి, గురు చరిత్ర. ఆ జన్మాంతము మీరు కంటిన్యూ చేయటమే కాకుండా మీ బాధ్యత ఏంటి అంటే, దీనిని ఇతరులకు కూడా అనిపించాలి. సాయి చరిత్ర పారాయణ కానీ గురు చరిత్ర పారాయణ కానీ ఇది ఈశ్వర ప్రణిధానము గ్రూప్. దీని తర్వాత తపస్సు. ఈ తపస్సులో దేవస్థాపన కార్యక్రమం ఉంటుంది మనది. ఏంటి, గురుసత్తా స్థాపన, దిగ్గజనని, మహాయోగేశ్వరి దేవి స్థాపన. ఇది ఎవరిళ్లలో వాళ్లు స్థాపన చేయించుకున్నాక వాళ్ళు ఖచ్చితంగా చేయవలసింది ఏం చెబుతుందో దానికి సంబంధించినటువంటి ఒక అనుష్ఠాన విధానం డెవలప్ చేసి ఇస్తాను నేను మీకు. అది చేసుకుంటూ గురుసత్తా యొక్క పుస్తకాలు మీరు చదువుకుంటూ ఉండాలి. గురుసత్తా అంటే మీకు తెలుసు కదా, ఎవరి గురించి చెప్తున్నాను నేను, బ్లాబెట్స్ కి, సివివి, లారీ మహాశయ, యోగానంద. ఇందులో ఏదో ఒక గురువుని ఎన్నుకుని మీరు దాన్ని చాలా బాగా చదువుకుని ఆ గురువు చెప్పిన విధానంలోనే చూచా చెప్పకుండా తపస్సులు చేసుకోవాలి. గురుసత్త బొమ్మ మాత్రం గురుసత్తాదే ఉంటుంది. అరవిందో నచ్చాడు మీకు, ఇంకా అరవిందో సాహిత్యమే చదవాలి మీరు. అరవిందో చెప్పిన విధానాన్ని అనుసరించాలి మీరు, అరవిందో చెప్పిన కండిషన్స్ అనుసరించాలి మీరు. బ్లావెట్స్కి నచ్చింది, బ్లావెట్స్కి రాసిన పుస్తకాలన్నీ చదవాల్సిందే మీరు. బ్లావెట్స్కి ఏ విధానాలు చెప్పిందో అది చేయాలి. శ్రీనాథ శర్మ ఆచార్య నచ్చాడు ఓకే, ఆయన చెప్పిన పనులు చేయండి కదా. అందులో ఏదో ఒకటి మీరు ఎన్నుకుంటారు, దానికి అంకితం అయిపోతారు మీరు. కానీ మిగతా గురువుల్ని మనం చిన్న చూపు చూడడం అంతే తేడా. గురుసత్తా ఫోటో పెట్టడంలో తేడా అంతరాధం ఏంటి అంటే, మా గురువే చాలా గొప్ప కనుక మిగతా గురువుల జోలికి వెళ్లము అనేటటువంటి భ్రాంతిలో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు భారతదేశాన్ని నాశనం చేశాయి. మీరు చెప్పొచ్చు, మాస్టర్ ఇలా డైరెక్టే చెప్పాడు. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు సర్వనాశనం చేసి పెట్టాయి భారతదేశాన్ని. ఎందుకు సర్వనాశనం చేసి పెట్టాయంటే, మా గురువు తప్ప మిగతా వాళ్ళ గురువులు ఎందుకు పనికిరారు. ఆ మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తే కాలేడు, వాడు సాధకుడేమవుతాడు, వాడి పిచ్చివాడు కాదు. నీ గురువుని తప్ప మిగతా వాళ్ళల్లో కూడా గురువుని చూడమని కదా సాయి చెప్పేది, తత్వం చెప్పేది. రాముడు రావణాసురుడు చంపాక రావణాసురుడు ఎక్కడ పోయాడు? నరకానికే వెళ్ళలే. తెలిసి ఎక్కడికి వెళ్ళాడు? రాముడిలో కలిసిపోయాడు. ఆ మానసిక స్థితి. అందుకు గురుసత్తా ఫోటో పెట్టుకుంటాం. కానీ సాధనలు మాత్రము ఏదో ఒక గురువు చెప్పింది స్పెషల్ గా క్యారెక్టరైజ్ చేస్తాం మనం. అన్ని నచ్చితే మీరు చేయగలిగితే అన్ని చేయండి, ఎవడో తన్నాడు. కానీ ఒక గురువు చేయిందే చేయటానికే తల ప్రాణం తోకొస్తుంది, అది గుర్తుంచుకోండి. అంటే అందరు గురువుల్ని మీరు చేయలేరు. కానీ ఏం అర్థమవుతుందంటే, మీకు ఒక గురువుది పరిపూర్ణంగా మీరు చేస్తే మిగతా గురువు కూడా అదే ఇంకో విధానంగా చెప్పాడు అని అర్థమవుతుంది. అంతకంటే ఇంకేం లేదు. ఇది అర్థమైంది కదా? ఇది ఏ గ్రూప్? ఇది తపస్సు, తపస్సు చేసేవాళ్ళ గ్రూప్. ఈశ్వర ప్రణిధానము అంటే గురుపాదకులు స్థాపించేది. రెండోది అది, దానికి ఏదో పేరు మీరే ఆలోచించండి. ఈ మూడు గ్రూపులు ఏం పెడితే బాగుంటుందో. ఇంకేం మిగిలిపోయింది? స్వాధ్యాయం. ఇంకా ఈ స్వాధ్యాయం వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి పుస్తకాలు, ముఖ్యంగా నేను వాళ్ళకి సలహా నేను ఇవ్వబోయేది ఏంటి అంటే ఉపనిషత్తులు, భగవద్గీత,
బ్రహ్మసూత్రాలు
చదవాలి. స్వాధ్యాయం ఇది మాత్రమే చదువుతాం. ఇంకా మేము పూజలు చేయం, ఉపాసనలు చేయం, వ్రతాలు చేయం, ఏమీ చేయం అనేటటువంటి జ్ఞానయోగంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి మీరు దాన్ని పట్టుకోండి. డైరెక్ట్ గా అదే చెప్తాను నేను. ఇంకా మీరు ఇటు ఇటు తిరగక్కర్లే. అర్థమైంది కదా? అంచేత ఒకళ్ళు జ్ఞాని, స్వాధ్యాయం చేసేవాళ్ళెవరు? జ్ఞానులు. వాళ్ళకి మనం కండిషన్ ఏం పెడుతున్నాం? ప్రస్థానత్రయం మీద వాళ్ళు అథారిటీ అవ్వాలి. అంటే గీత మీద, అది ఉపశక్తుల మీద, బ్రహ్మసూత్రాల మీద అథారిటీ అవ్వాలి. మేము తీసే తీసేస్తున్నాం మాస్టారు. బ్రహ్మసూత్రమా? అసలు ఆ పుస్తకం ఎప్పుడూ చూడలేదు అనే వేషాలు వేసేవాళ్ళని నేను ఉండనివ్వను. అంచేత దీక్ష తీసుకునే రోజు ఈ మూడు పుస్తకాలు నాకు కనిపించాలి వాళ్ళ దగ్గర. ప్రస్థానత్రయం అని అంటాం దాన్ని. అంచేత స్వాధ్యాయం చేసేవాళ్ళు జ్ఞాన మార్గంలో వెళ్తూ ఉంటారు. గురుసత్తా జగజ్జన మహాయోగేశ్వరి దేవి చేసేవాళ్ళు భక్తి యోగంలో ఉంటారు. ఈశ్వర ప్రణిధానం చేసేవాళ్ళు కర్మయోగంలో వెళ్తారు. ఇది అంతా కాకుండా వీటన్నిటినీ మేము సమీకరించుకుని నాలుగవ మార్గంలో వెళ్తామన్న వాళ్ళు యోగులు. తస్మాత్ యోగి భవార్జున. వాళ్ల మీద నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ మిగతాది కూడా చెప్తాను నేను. ఇంకేదంటే ఆ సంస్థల దగ్గరికి వెళ్తే మీకు విషయం ఏం అంతుపట్టదు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా ఏం అర్థం కాదు ప్రణాళిక. అంచేత నాకు అర్థమైనంత ఆ బంధాలు చెప్తాను నేను. ఇంచేత యోగులు, కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తి యోగులు నాలుగు. ఈ నాలుగింటికి ఆహ్వానం మనం చేయబోతున్నాం. పేర్లు కాస్త నీటిగా ఆలోచించి పెట్టండి. సాయంత్రానికి నాకు ఈ ప్యాంప్లెట్ కావాలి. ఎక్కువ ఏం చెప్పలేదు, రెండు మూడు సార్లు వినండి. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసుకోండి. మీరు ఎవరికి ఏ రూల్స్ పెట్టాలో, ప్రతి వాళ్ళకి, ప్రతి గ్రూప్ కి మినిమం 5 రూల్స్ పెట్టుకోండి, మాక్సిమం 7 రూల్స్. అంటే ఏంటి? స్వాధ్యాయ గ్రూప్ కి ఈ రూల్స్, తపస్వి గ్రూప్ కి ఈ రూల్స్, ఈశ్వర ప్రణిధానానికి ఈ రూల్స్, యోగులు పతంజలి యోగ సూత్రాలు చదివే వాళ్ళకి, అది సమర్థ సద్గురు సంస్థాన యొక్క స్పెషాలిటీ అనమాట పతంజలి యోగ సూత్రాలు. అందులో అన్ని కలిసిపోతాయి. అది చేసే వాళ్ళకి ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. చేయగలిగితే చేద్దాం, లేకపోతే మానేద్దాం తప్ప. డూ ఆర్ డై, అదే. చేయగలిగితే చేసేస్తాం, లేకపోతే చచ్చిపోతాం. ఓ జన్మ వేస్ట్ అయిపోయింది అనుకున్నాం. ఏమైంది? అనేక జన్మలు ఇస్తే మనం అన్ని జన్మల్లోనూ ఇలాగే పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే చేయనం, అదే చేస్తూ ఏడుస్తూ వచ్చాం ఇన్ని జన్మలు మనం. ఈ జన్మలో 50% వేస్ట్ అయిపోయినట్టే చాలా మందికి. అంచేత పోతాయో 30-40 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి అనుకోండి. పిచ్చి భ్రమలో పడి వేస్ట్ చేసుకుందాం మేము. పోనివ్వండి, ఇన్ని జన్మలు వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఇంకో 50 సంవత్సరాలు మీరు వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? అర్థమైంది కదా? అంతేత చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోండి, తయారు చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. నాకు కావాల్సింది మీరు గాబరా మాత్రం పడకండి. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయి తీరుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకి ఇలా చెప్పగలిగేటటువంటి ఒక సంస్థ ఉందని తెలియదు. చాలా గందరగోళంలో పడిపోతున్నారు. అలాంటి గందరగోళంలో నేను చాలా ఇళ్ళు వేస్ట్ చేసుకున్నాను. కాశీలో ఉన్న టైం అంతా వేస్ట్ అయింది నాది. 1978 వరకు నా టైం వేస్ట్ అయింది. 18 జూన్ 1971 నాడు శ్రీనాథ్ శర్మ ఆచార్యను కలుసుకున్నాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ విధమైనటువంటి అనుమానాలు లేదు. నేను మార్చే మార్పులన్నీ కూడా మీ వల్ల. అదే అర్థం చేసుకోండి, ఏది మార్చినా, ఏ ప్రయోగం నేను చేసినా ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే క్లిక్ కాలే, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం కదా. కానీ నాకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ 1971 నుంచి ఏ విధమైనటువంటి సందేహము లేదు. నాకు ఏమి చెయ్యాలో, ఏం చేయాలనుకుంటున్నానో నాకు చాలా స్పష్టంగా ఉంది. మీకు కూడా ఆ స్పష్టత ఇప్పుడు కాస్త క్లియర్ గా అర్థమైంది కదా ఏం చేయాలనుకుంటున్నాను. ఇంకేత దీన్ని మనసులో ఉంచుకుని ఒకసారి కళ్ళు మూసుకోండి, స్ట్రైట్ గా కూర్చోండి. శాంతంగా కూర్చుని రిలాక్స్డ్ గా కూర్చోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 లక్షణాలు అంటే భక్తి యోగము, కర్మయోగము, ధ్యాన యోగము, లేకపోతే యోగి అవటానికి ఒకే ఒక మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్. ఆ మానసిక స్థితి ఇప్పుడు మనం తెచ్చుకోబోతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకొక చిన్న సూచన చెప్పటం మర్చిపోయాను నేను. ఈ గురుపాదుక స్థాపన కానీ, దేవస్థాపన కానీ, జ్ఞానయోగ స్థాపన కానీ, యోగి స్థాపన కార్యక్రమాలు ఎవరిళ్లలో అయినా చేయదలుచుకుంటే వాళ్ళు ఒక విశేషమైనటువంటి ప్రణాళికతో చేసుకోవాలి. అది 3 రోజుల ముందు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి సెలవు పెట్టాలి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్లాలి. మీ ఇంట్లో ఆ స్థాపన కార్యక్రమం జరగాలి అంటే దాని తర్వాత ఏం చేయాలి? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ బంధువుల్ని, వాళ్ళని పెళ్లికి ఎలా పిలుస్తారో అలా పిలవాలి. మీరు నేను పిలిచానండి, వాళ్ళు రాలేదండి, నేను ఒప్పుకోను, నాకు మన దర్శ కనిపించకపోతే నేను తిరిగి వెళ్ళిపోతా. కానీ ఎవరు ఉండాలి? మీ బంధువులు, మీ మిత్రులు మాత్రమే. పెళ్లికి ఎవరిని పిలుస్తాం మనం? అలా జగత్ కళ్యాణం కోసం చేయబడేటువంటి స్థాపన కార్యక్రమాలలో 3 రోజులు నేను మీ ఇంట్లో ఉంటాను. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంట్లో. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మీరు తయారు చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం, మేము వస్తున్నాం అని మీ చేత 3 రోజుల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు రూపొందించబడతాయి. దేవస్థాపన కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. ఇంకేంటంటే అక్కడ భక్తి యోగ కార్యక్రమాలు ఉంటాయి. ఈశ్వర ప్రణిధానంలో కర్మయోగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలుంటాయి. స్వాధ్యాయంలో జ్ఞానయోగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలుంటాయి. 3 రోజుల పాటు చాలా ఆనందంగా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మీరు ఈ దీక్షలు తీసుకుంటారు. ఏ దీక్ష తీసుకున్నా అది లైఫ్ లాంగే. అంతే తప్ప నేను దీక్ష తీసుకున్నానండి, మర్చిపోయానండి అంటే కుదరదు. మీరు నన్ను భరించగలిగినప్పుడు నేను తిట్టే తిట్లు భరించినంత వరకు మిమ్మల్ని వాయిస్తూనే ఉంటా. వీడు ఎందుకు వచ్చారా బాబు అంటే మళ్ళీ మీ జోలికి రాదు. అర్థమైంది కదా? దీక్ష తీసుకున్న తర్వాత తిడతానమ్మా నన్ను, అంటే మీరు ఒప్పుకోవాలిగా. ఇప్పుడు పిల్లవాడిని స్కూల్కి పంపించాక రెసిడెన్షియల్ కాలేజీకి చాకొచ్చేవాళ్ళు మూసేస్తారు వాళ్ళు, కానీ స్కూల్ నుంచి వాడు పారిపోతే ఎవరు ఏం చేయలేరు కదా. మీరు పారిపోకుండా ఉంటే చాలు, దీక్ష తీసుకుని పారిపోకుండా ఉంటే మిమ్మల్ని ఎలా లొంగదీయాలో అలా లొంగదీస్తాను. తిట్టొచ్చు కొట్టొచ్చు ఏమి చేసినా భరించండి. మీకు నచ్చలేదనుకోండి నువ్వు వెళ్ళిపోంటే వెళ్ళిపోతా, మీరేం గాబరా పడక్కర్లే. దీక్ష తీసుకుంటే ఏమవుతుంది, మాకు పాపం వచ్చిస్తుందేమో బాబు. ఇప్పుడు మీరు చేస్తున్న పాపం కంటే అది బెటర్. కనీసం జన్మకు శివరాత్రి చొప్పున ఒక బీజం అయినా పడుతుంది మీకు జీవితంలో, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా అది పల్లవించడానికి స్కోప్ ఉంటుంది. కనుక దీన్ని చాలా జాగ్రత్తగా వేసుకుని మూడు ఎవరైనా ఎక్కడికి, కానీ కండిషన్ ఏంటి, ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉండాలి. మీకు మీకు లోపల ఆసక్తి కాదు, మీ కుటుంబం వాళ్ళకు ఉందా లేదా అది అనవసరం. ఆ ధైర్యం మాత్రం మీకు ఉండాలి. ఆ ధైర్యం లేనివాడిని ఎవడు ఏం చేయలేడు. అర్థమైంది కదా?